యాత్రా గీతం, నా కళ్ళతో అమెరికా, శాన్ హోజే
కాలిఫోర్నియాలో 3వ పెద్ద నగరం, మొత్తం అమెరికాలో 10వ పెద్ద నగరం. మ్యాప్లో పరిధులు చూస్తే అక్కడక్కడ కాగితం ముక్కలు తెచ్చి అతికించిన డైనోసార్లా ఉంటుంది. మా ఇంటి నుంచి 10-12 మైళ్ళ దూరంలో నుంచి సిటీ ప్రారంభమవుతుంది. నగరం అంటే ఎప్పుడూ చెత్తతో, దుర్గంధంతో, కోలాహలంగా, జనపు తొక్కిసలాటతో మన దగ్గర నగరంలాగా ఊహించుకుంటే పొరపాటే. అసలు ఎక్కడ నగరం మొదలవుతుందో కూడా తెలియకుండా ఉంటాయి ఇక్కడి నగరాలు. మొదట్లో మా వరుణ్ తీసుకుని పిల్లల మ్యూజియం, టెక్ మ్యూజియం లాంటివి చూడ్డానికి 1-2 సార్లు వెళ్ళినా ప్రత్యేకించి నగరంలో ఎక్కువసేపు ఉండలేదు. ఇక మా కోమలు వచ్చినప్పటి నుంచి శాన్ హోజే స్టేట్ యూనివర్సిటీలో ఉన్న ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయాలని కలలు కన్నాడు, నెరవేర్చుకున్నాడు కూడలేండి. ఇక వాడి కాలేజీ గురించిన సమాచారం తెలుసుకోవడం దగ్గర నుంచి అప్పుడప్పుడు వాణ్ణి కాలేజీకి దిగబెట్టడం వరకు లెక్కలేనన్నిసార్లు నగరంలో తిరుగుతూనే ఉన్నాను. ఎప్పుడు ట్రాఫిక్ జామ్లతో రద్దీగా ఉండే పాముల్లాంటి మెలికల ఫ్రీవేలు, ప్రధాన నగరంలో పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు, ఎటు చూసినా ఎక్కువగా భారతీయులు కనిపించే నగరం శాన్ హోజే. ఒకప్పుడు సముద్ర వ్యాపార నగరంగా శాన్ఫ్రాన్సిస్కో వెలుగులు విరజిమ్ముతున్న వేళ శాన్ హోజే వ్యవసాయ క్షేత్రంగా అలరారిందట. వ్యవసాయ క్షేత్రం పారిశ్రామిక క్షేత్రంగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఒకప్పుడు ఆహార ఉత్పత్తి సంబంధిత రసాయనాలు, పనిముట్ల పరిశ్రమల్లో పెద్దదైన FDC వంటివి ఇక్కడే స్థాపించబడ్డాయి. క్రమంగా అవి భారీ యంత్ర ఉత్పత్తిని ప్రారంభించి ఫైర్ ట్రక్కుల వంటి నిర్మాణాల్ని చేపట్టాయి. ఇక 2వ ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ ట్యాంకుల నిర్మాణం అంతా ఇక్కడే జరిగింది. ఇప్పటికీ FDC కంపెనీ వ్యవసాయ సంబంధిత భారీ యంత్రోత్పత్తికి ప్రఖ్యాతి చెందినప్పటికీ చివరికి ఫుడ్ ప్రాసెసింగ్ తత్సంబంధిత రసాయనాల కంపెనీగా మిగిలింది. ఇక కంప్యూటర్ రంగం ప్రారంభమైన 1945 ప్రాంతంలో మొట్టమొదట IBM ఇక్కడే ప్రారంభించబడింది. ఇక అక్కడి నుంచి తిరుగులేని కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ప్రధాన కేంద్రంగా ఈ నగరం నానాటికి అభివృద్ధి చెందుతూ వచ్చింది. అమెరికా మొత్తంలోనే ఇక్కడ సగటు మనిషి కనీస వేతనం ఎక్కువ, అదేవిధంగా కనీస వ్యయం కూడా ఎక్కువే. ఈ నగరంలోనూ చుట్టుపక్కల ఉన్నంత ఇంటి అద్దెలు అమెరికాలో మరెక్కడా ఉండవంటే అతిశయోక్తి కాదు. శాన్ హోజే డౌన్టౌన్. శాన్ హోజే డౌన్టౌన్కి ఎప్పుడు వెళ్ళినా పెద్ద సమస్యగా అనిపించేవి రెండు. ఒకటి పార్కింగు, రెండు అస్తమాటు అడ్డు తగిలే అడుగుకొక సిగ్నలు. ఆ దరిదాపుల్లో ఎక్కడ ఫ్రీ పార్కింగ్ ఉండదు. శాన్ఫ్రాన్సిస్కోతో పోలిస్తే కాస్త చవక అయినప్పటికీ పార్కింగ్కి డబ్బులు పోయాలంటే మనసు ఉస్సూరుమంటుంది. డౌన్టౌన్ మొత్తం పాత కొత్తల మేలు కలయికగా ఉంటుంది. ఒకపక్క ఆకాశహర్మ్యాలు, అందమైన కట్టడాలు కనిపిస్తూ ఉంటే మరోపక్క ఆ చుట్టుపక్కల ఇళ్ళు మాత్రం ఎప్పుడూ మార్పుకి నోచుకోనివిగా ఉంటాయి. అక్కడ రోడ్లపై నడిచే మనుషుల్లో హడావిడిగా కాలేజీలకి, ఆఫీసులకి పరిగెత్తే మనుషులతో పాటు మాసిన బట్టలు, జుత్తుతో, ఆకలితో, ఆగ్రహంతో తిరిగే మనుషులు కూడా బాగా కనిపిస్తారు. క్రైమ్ రేటు కూడా ఎక్కువగా ఉన్న డౌన్టౌన్ ప్రాంతంలో ఇళ్ళు తక్కువ సదుపాయాలతో కాస్త చౌకగా దొరుకుతాయి. చిల్డ్రన్ డిస్కవరీ మ్యూజియం. మేము మొట్టమొదట చూసిన చిల్డ్రన్ డిస్కవరీ మ్యూజియంతో మొదలు పెడతాను. అప్పట్లో $6 టికెట్ ఉండేది. 6-7 సంవత్సరాల లోపు పిల్లలతో రోజంతా గడపగలిగే మంచి ప్రదేశం ఈ మ్యూజియం. పేరు కావడానికి మ్యూజియమే కానీ అక్కడ ఉన్న ఎగ్జిబిట్లన్నీ పిల్లలు ఆడుకోవడానికి బాగా ఉత్సాహం చూపించేవే. అదీగాక ఎగ్జిబిట్లన్నీ ఏదో ఉబ్సుపోక ఆడేవి కాకుండా పిల్లల్లో సైన్స్ పరిజ్ఞానం, రక్షణ వలయాల పరిచయం, సంస్కృతి పరిరక్షణకు సంబంధించినవి కూడా అయి ఉండడం విశేషము. ఎంట్రన్స్లోనే కనిపించే ఫైర్ ట్రక్కు, అంబులెన్సు పిల్లలకు పైకి ఎక్కి వాటిని నిజంగా నడుపుతున్నామన్న ఆనందాన్ని కలగజేస్తాయి. అంతేకాకుండా వాటి పట్ల పిల్లలకు మంచి అవగాహన కూడా కలుగుతుంది. అలాగే ట్రాఫిక్ గురించి అవగాహన కలిగించే ఎగ్జిబిట్ కూడా పిల్లల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఎగిరే నీళ్లలో రకరకాల రంగుల బంతులతో ఆడడం, పెద్ద నీటి బుడగల్ని తయారు చేయటం, ఆర్ట్ ప్లేసు, మొక్కజొన్న గడ్డితో బొమ్మలు తయారు చేయటం, ఫేస్ పెయింటింగ్, మార్కెట్ ప్లేస్, సీక్రెట్ ఆఫ్ సర్కిల్స్లో మ్యాథ్, సైన్స్, ఇంజనీరింగ్లలో సర్కిల్స్కి ఉన్న ప్రాధాన్యతను వివరించే ఎగ్జిబిట్లు, ఒక్కటేమిటి, పిల్లల్ని మనం ఇంట్లో ఏవైతే చెయ్యనివ్వమో అవన్నీ స్వేచ్ఛగా చేయనిస్తారు ఇక్కడ. అన్ని ఎగ్జిబిట్లని పిల్లలు మహదానందంగా ఎక్కితొక్కడం, ఇష్టం వచ్చినట్లు ఆపరేట్ చేయడం చూస్తే ఇలాంటి చోటొకటి మనకు లేదే అని ఈర్ష కలుగుతుంది. అయినా వరువుతో పాటు ఉత్సాహంగా నేను కూడా చిన్నపిల్లనైపోయి బాగా ఆనందిస్తూ ఉండేదాన్ని. పెద్దపిల్లతో పాటు వచ్చే చిన్ని తమ్ముళ్ళు, చెల్లెళ్లకు ఆడుకునే ప్రదేశం ఉండడం విశేషం ఇక్కడ. మా వరువు 3వ తరగతి వరకు ఇదే తనకు ఇష్టమైన ప్రదేశం అని చెప్పేది. టెక్ మ్యూజియం. టెక్ మ్యూజియం నాకు బాగా నచ్చే గొప్ప మ్యూజియం. కాకపోతే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవాలి, అందువల్ల కాస్త టికెట్ ఎక్కువ. అయినా మాకు ఎంత బాగా నచ్చేసిందంటే మొదటిసారి చూసి తరువాత ఏకంగా సంవత్సరం మెంబర్షిప్ తీసేసుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న డూమ్ థియేటర్ ఒక గొప్ప అద్భుతం. ఇప్పటికీ 10 సార్లు చూసినా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది నాకు. తలపై మొత్తం అర్ధగోళాకారంలో ఉన్న సినిమాని చూడడం ఒక అద్భుత అనుభూతి. నిజానికి మానవ కన్ను అంత పెద్ద తెరని ఒక్కసారి చూడగలగడం అసాధ్యమైనప్పటికీ కొంతసేపటికి అలవాటు అయ్యి బాగా వినోదంగా ఉంటుంది. సినిమా ప్రారంభం కాకముందు తెర వెనుక నిర్మాణమంతా కంటికి కనిపింపచేయటమే కాకుండా సొంపైన సంగీతం వినడం మరొక విశేషం. ఈ థియేటర్లో కేవలం ఎడ్యుకేషన్కి సంబంధించిన చిన్న నిడివి కళ సినిమాలు మాత్రమే ప్రదర్శితమవుతూ ఉంటాయి. ఇక బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్మించడం వల్ల మనకు అత్యద్భుతమైన దృశ్య శ్రవ్య అనుభూతి కలుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. 4వ తరగతి నుంచి పెద్దపిల్లలకు సైన్స్ అవగాహన కలిగించే చక్కని ప్రదేశం ఈ మ్యూజియం. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంజనీరింగ్ విభాగాలన్నీ చూడ్డానికి ఒక రోజు మొత్తం పడుతుంది. రోబో హ్యాండ్ గీసి ఇచ్చే ముఖచిత్రపటం ఒక గొప్ప ఆవిష్కరణ. కంప్యూటర్ విభాగంలో చిప్ తయారీకి సంబంధించిన సమాచారం, బయాలజీలో డిఎన్ఏకి సంబంధించిన విజ్ఞానం చాలా ఆసక్తిని కలిగిస్తాయి. టెక్ మ్యూజియం మొత్తం 3 అంతస్తులుగా ఉంటుంది. పైన చెప్పినవన్నీ పై అంతస్తులో ఉంటాయి. అన్నింటికంటే దిగువన చిన్నపిల్లల కోసం విభాగం ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రానమీకి సంబంధించిన విభాగం బాగా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఇక్కడ వీడియో షోని ప్రతిసారి వరు నేను మిస్ అవ్వకుండా చూస్తాం. మధ్య అంతస్తులో థియేటరు, రెస్టారెంట్ వంటివే కాకుండా ఎప్పటికప్పుడు మారే థీమ్ ఎగ్జిబిషన్స్ ప్రత్యేక టికెట్తో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 2001 నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సైన్స్లో కొత్త ఆవిష్కరణలకు టెక్ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. హ్యాపీ హ్యాలో పార్క్ అండ్ జూ. బుజ్జిబుజ్జి పిల్లల దగ్గర నుంచి 10 ఏళ్ల పిల్లల వరకు హాయిగా ఇష్టంగా తిరుగుతూ చూసే ప్రదేశమే హ్యాపీ హ్యాలో పార్క్ అండ్ జూ. ఇదేదో చిన్నపిల్లలకి కదా, ఏదో ఒక పూటలో అయిపోతుందిలే అని అనుకున్నాం మేము. కానీ ఉదయం అనగా వెళ్ళిన వాళ్ళం, సాయంత్రం వరకు తిరుగుతూనే ఉన్నాం. అయితే ఊరికే మైళ్ళకు మైళ్ళు నడిచి ఎక్కడో ఒక జంతువును చూడడం కాకుండా చిన్న జూ అయినా బోలెడని జంతువులుంటాయి ఇక్కడ. ఇక్కడ మొత్తం పార్కు తక్కువ స్థలంలో ఉన్న ఒక కొండ మీద ప్రతి మలుపుకి ఒక్కొక్క వైవిధ్యమైన విభాగాలు ఉంటాయి. ఉదయం వెళుతూనే వరు రైడ్ల వైపు పరుగు తీసింది. సిరి, నేను పచ్చికలో చతికిలబడి చక్కగా ఆడుకోవడం మొదలుపెట్టాం. మధ్యాహ్నం జూ పార్కుని నిశితంగా చూస్తూ గడిపి సాయంత్రానికి పార్కుకి మరో ఎంట్రన్స్ వైపు బ్రిడ్జి కనిపిస్తే అటువైపుగా నడిచాం. ఆహ్లాదంగా ఏటవాలుగా ఎండపడుతున్న సాయంత్రపు వేళ మేం బాగా అలసిపోయి ఉన్నా ఆ బ్రిడ్జి ఆ చివరిని దాటి మరో కొండపైకి వెళ్ళి తీరాలనిపించేంత అందంగా ఉంది. ఇంకేం, ఎక్కడలేని ఓపిక వచ్చేసింది మాకు. పచ్చని అరణ్యలతల కింద దిగువనెక్కడో కనిపించకుండా వినిపించే నీటి గలగలల సుందర సంగీతం. పక్క కొండ వరకు వెళితే మరొక కార్ల పార్కింగ్ వస్తుంది. కాసేపు కూర్చుని వెనక్కి తిరిగి వచ్చాం. పార్కు చిన్నపిల్లలతో మళ్ళీ మళ్ళీ చూడదగినది. విన్చెస్టర్ మిస్టరీ హౌస్ బాల్ రూమ్ వంటి ఒకటో రెండో తప్పిస్తే మొత్తం 160 చిన్న చిన్న గదులతో ఇప్పటికీ ఒక పెద్ద రహస్యంలా మిగిలిపోయిన గొప్ప భవంతి ఈ విన్చెస్టర్ మిస్టరీ హౌస్. మేమెప్పటినుంచో చూడాలనుకుని వాయిదా వేసిన వాటిల్లో ఇదొకటి. అందుకు ముఖ్య కారణం ఎంట్రన్స్ టికెట్ అప్పట్లో $33 కావడమే. నిజానికి ఈ భవంతిని చూసొచ్చాక కూడా ఆ టికెట్ చాలా ఎక్కువ అనిపించింది. బహుశా ఆ భవంతిని ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలబెట్టి ఉంచడానికి ఎక్కువ ఖర్చు అవుతుందనుకుంటాను. అందుకే అంత టికెట్ పెట్టి ఉంటారు. 1884లో సారా విన్చెస్టర్ అనే ఒక మిలియనీర్ ఒక ఆమె భర్త కూతురు చనిపోయిన విషాదాన్ని మోస్తూ అమెరికా తూర్పు తీరం నుంచి పడమటి తీరానికి వచ్చిందట. ఇక్కడ దాదాపు 150 ఎకరాలు కొని ఇక్కడ అప్పటికే ఉన్న పాత వ్యవసాయ కట్టడాన్ని కూల్చివేసి ఈ భవంతి నిర్మాణాన్ని మొదలుపెట్టిందట. ఇక అప్పటినుంచి 38 సంవత్సరాల పాటు 1922లో ఆమె మరణించే వరకు భవంతిని 600 సార్లు మార్చి కడుతూనే ఉంది. కారణం ఇప్పటికీ ఎవరికీ తెలియని రహస్యంగా మిగిలిపోయింది. ఆమె 4 అడుగుల 10 అంగుళాల పొడవు మాత్రమే ఉండేదట. అందుకే అక్కడ ఉన్న గుమ్మాలన్నీ అతి పొట్టిగా ఉంటాయి. ఆ రోజుల్లోనే అత్యంత ఖరీదైన $1500 కిటికీ దగ్గర నుంచి $2 కిటికీ వరకు ఉన్నాయి ఈ భవంతిలో. ఇక నిర్మాణానికోసం వాడిన కలప సామాగ్రి కొన్నిసార్లు విదేశాల నుంచి దిగుమతి అవుతూ ఉండేవి. కాస్త జాగ్రత్తగా చూసుకోకపోతే ఎటు వెళుతున్నామో తెలియక ఖచ్చితంగా తప్పిపోతాం ఈ భవంతిలో. అలా తమాషాగా గుమ్మం కానిచోట గుమ్మంలా భ్రమింపచేసే అలమారలు, ఒక గది నుంచి మరో గదికి ఇరుకైన వసారాలు, మెరిసే రంగుల గాజు అద్దాల కిటికీలు అడుగడుగునా కనిపిస్తాయి. అక్కడున్న సాలెగూటిని పోలిన కిటికీల ఊచల వైవిధ్యం, భవంతి అంతా 13 అంకె చుట్టూ పరిభ్రమించడాన్ని బట్టి స్థానికులు ఆమెను ఒక మంత్రగత్తెలా భావించేవారట. అక్కడ నిర్మాణం జరుగుతున్నంతసేపు చుట్టుపక్కల వారికి రోజుకి $3 మంచి జీతంతో పనులు పుష్కలంగా లభించేవట. గుర్రబగ్గీలో కూర్చున్నట్లున్న ఒకే ఒక ఫోటో తప్ప మరెక్కడ ఆమె ఫోటో లభించకపోవడం విచిత్రం అంటారు. తన దగ్గరున్న మిలియన్ల సొమ్ముని, తన కంపెనీ వాటా వల్ల లభించే నెలసరి ఆదాయాన్ని అంతా ఈమె ఇలా ఈ భవంతి నిర్మాణానికి ఉపయోగించింది. ఆమె తను బతికి ఉన్నంతకాలం ఇలా భవంతి నిర్మాణాన్ని చేస్తూ ఉండకపోతే తన కుటుంబంలాగే తను కూడా త్వరగా మరణిస్తుందని ప్రేతాత్మలు చెప్పడం వల్ల ఇదంతా చేసిందని ఒక కథ ప్రచారంలో ఉంది. ఈ భవంతిని చూసొచ్చాక ఏం చేయకూడదో అర్థమవుతుంది. జీవితకాలంలో ఆమె సంపాదించిన అనేక గొప్ప వస్తువులన్నీ ఆమె తదనంతరం ఎటుపోయాయో ఎవరికీ తెలీదు. ఏదో ఎవరికీ తెలియని ఆలోచనతో కట్టిన ఈ భవంతిని 1964లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దీన్ని జాతీయ నిర్మాణాల్లో ఒకటిగా చేసి సంరక్షిస్తూ ఉంది. మొత్తం 160 ఎకరాల్లో కేవలం 4.5 ఎకరాలు మాత్రమే మిగిలింది ఇప్పుడు. నా వరకు నాకు ఆ చెక్క గోడల్ని తడుముతూ అలా గది నుంచి గదికి గంటసేపు తిరుగుతూ ఉంటే ఒక నిర్వికార భావన కలిగింది. ఎప్పుడూ ఒక్క అతిథి కూడా రాని ఆ ఇంట్లో 40 అతిథి గదులను ఎన్నడూ వాడిని బాల్రూమ్లను ఎందుకు నిర్మించిందేమే అనిపించింది. డబ్బును ఏం చేసుకోవాలో తెలియక ధనవంతులంతా ఇలా ఏదో ఒక పిచ్చి పని చేస్తారని కూడా అనిపించింది. కనీసం తన ఆస్తిలో 50% ఇతరుల సంతోషం కోసం వదిలివేస్తుంటే ఎంత బాగుండేది అనిపించింది. ఆ భవంతిలో ఆమె చనిపోయేసరికి ఇంకా చాలా గదుల పని అసంపూర్తిగా మిగిలిపోయింది. వాటిని ఇప్పటికీ అలానే వదిలివేయడం గమనిస్తే ఆ భవంతి పట్ల తదనంతరపు మనుషులకి ఆమెకున్న ఆసక్తి లేదని అర్థమవుతుంది. ఇక భవంతిలో గదులన్నీ చాలా చిన్న చిన్నవి. ఇక్కడ పూర్వకాలపు భవంతులు అనబడే వాటిల్లో ఇలా గదులు చిన్నవిగా ఉండడానికి కారణం బహుశా చలి ప్రాంతం కాబట్టి వేడి బయటికి పోకుండా అనుకుంటాను. మన దేశంలో పెద్ద పెద్ద రాజభవంతులతో పోలిస్తే ఇవి చాలా చిన్నవైనప్పటికీ ప్రధానంగా గదులు అతి చిన్నవిగా కట్టడానికి కారణం అది అయి ఉంటుందని అనిపించింది. ఆ భవంతిలో ఆమె గదిగదికి తిరగడానికి, ఒక్కో రోజు ఒక్కో గదిలో నిద్రించడానికి రోజులు గడిచిపోయి ఉంటాయి. ఇప్పుడు దాని వెనుక ఎన్ని కథలున్నా ఆమె మనస్సులోని ఒంటరితనాన్ని ఈ విధంగా ఎడతెగని నిర్మాణంతో భర్తీ చేసుకుందని అనిపించక మానదు. హెరిటేజ్ రోజ్ గార్డెన్. నగరం మధ్యలో ఒక అందమైన పూలతోట హెరిటేజ్ రోజ్ గార్డెన్. ఇక్కడ దాదాపు 4,000 గులాబీ మొక్కల్ని వాలంటీర్లు పెంచి పోషిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. 1995లో ప్రారంభమైన గులాబీల పెంపకం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇక్కడ పూలని ఎవరూ కోయవద్దని బోర్డులుంటాయి. ఇదే మన దేశమైతే కంచె కట్టినా పూలన్నీ మాయమవుతాయి. ఇక్కడ అవన్నీ చెట్టుకు పూసి అక్కడే రాలిపోవాల్సిందే. ఈ పూలతోట మంచి సువాసనతో విరబూసిన వేల పుష్పాల చిరునవ్వులతో భలే అందంగా ఉంటుంది. గులాబీ మొక్కలు మొక్కల్లా కాకుండా చెట్లలా అనిపిస్తాయి. ఇక ఇక్కడ 3,000 వెరైటీల గులాబీలున్నాయి. అతిపెద్ద గులాబీ దగ్గర నుంచి అతి చిన్న గులాబీ వరకు ఇక్కడ చూడొచ్చు. అయితే దీన్ని ఆనుకుని ఉన్న సిస్టర్ ప్లాజా అనే చిన్న చోట ఇండియన్ ఫ్లాగ్ ఉండడం చూసి ఆశ్చర్యపోతూ అటు నడిచాం మేము. అది ప్రపంచవ్యాప్తంగా శానజేతో అనుబంధంగా ఉన్న 7 సిస్టర్ సిటీ ప్రోగ్రాముల్లో పూణే కూడా ఒకటి అని గుర్తుగా కేటాయించిన చోటు. అక్కడ చిన్నపాటి ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా ఉంది. రివర్ ట్రైల్. ఇక నగరం మధ్యలో దాదాపు 2.5 మైళ్ల పాటు చిన్న కాలువని ఆనుకుని సాగే రివర్ ట్రైల్ మౌంటెన్ వ్యూలో షోర్లైన్ ట్రైల్ లాగా మంచి బైకింగ్ ట్రైల్లు. రివర్ అన్న పేరు చూసి నది అని ఊహించుకుని వెళ్తాం, కానీ అక్కడ అతి చిన్న కాలువని చూసి పేరుతో సంబంధం లేదనుకుని నవ్వుకున్నాం. ఆ చుట్టుపక్కల గడ్డి భలే బాగుంది. ఎత్తైన ఒత్తు గడ్డిలో పిల్లలు చాలాసేపు పరుగులు తీశారు. 1-2 నీటి బాతులు కనబడగాని కేరింతలు కొట్టారు. నగరంలో ఉంటూనే అంతలోనే ఎక్కడో నదీ తీరాన ఉన్నట్లు భ్రమింపచేస్తాయి ఇక్కడి ట్రైల్స్. అలా కొంత భాగాన్ని, ముఖ్యంగా జలాశయాల పరీవాహక ప్రాంతాన్ని ఇలా సంరక్షించడం ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంత మంచిదో కదా అనిపిస్తుంది. మౌంట్ హ్యామిల్టన్ అండ్ లీక్ అబ్జర్వేటరీ. సిలికాన్ వ్యాలీ అంతా కనుచూపు మేర కనిపింపచేసే మౌంట్ హ్యామిల్టన్ 4,196 అడుగుల ఎత్తైనది. శాన్హోజే నగర శివార్లని ఆనుకుని మరొక 10 మైళ్ల దూరంలో ఉంటుంది. ఒక శీతాకాలం ఇంటి నుంచి బయటికి రాగానే దూరంగా మౌంట్ హ్యామిల్టన్ మంచు టోపీ ధరించి అందంగా చిరునవ్వులు చిందించడం మొదలుపెట్టింది. వెనువెంటనే బయలుదేరాము సందర్శనకి. అయితే సరిగ్గా 15 మైళ్ల కివతల మంచు వల్ల పర్వత శిఖరపు దారి మూసుకుపోయినందువల్ల ప్రభుత్వ రహదారి కాపలాదారులు మమ్మల్ని ఇంటిదారి పట్టించారు. ఇక ఇలా లాభం లేదని వసంతకాలం వరకు ఆగి మళ్ళీ వెళ్ళాం. ఈసారి మంచు ఉండదు, అయినా ఆ శిఖరాగ్రాన్ని ఒకసారి పలకరించి రావాలని ప్రయత్నం. శానోజే ఎవర్గ్రీన్ ప్రాంతాన్ని దాటి చిన్నపాటి కొండని మొదట ఎక్కుతాం. నిజంగా ఎప్పుడూ పచ్చగా ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది అని అనిపించేటట్లు చుట్టూ చెట్లు చేమలతో ఎప్పుడూ పచ్చదనంతో అలరారుతూ ఉంటుంది ఆ రహదారి. మొదటి పర్వతం ఎక్కుతున్నప్పుడే అందమైన గొప్ప భవంతులేవో కనిపిస్తూ ఉంటాయి. చిన్న రహదారి నానుకుని నగరం పైకి వంపులు తిరుగుతూ ప్రయాణం సాగుతూ ఉంటే మనస్సుకి భలే ఆహ్లాదం చుట్టుకుంది. ఇక ఆ కొండ దాటాక ఎక్కడా పెట్రోలు కానీ భోజనం కానీ ఉండదు. తర్వాత వచ్చే పర్వతాన్ని పట్టుకుని వంపుల ఘాట్ రోడ్డు ప్రారంభమవుతుంది. అయితే అన్ని మలుపుల రహదారిని ఇప్పటి వరకు నేనెక్కడా చూడలేదు. దాదాపు 400 మలుపులు ఉన్నాయని పైన గైడ్ చెప్పింది. అడుగడుక్కి వంపు తిరిగే రోడ్లు ఒకప్పుడు గుర్రాల రాకపోకల కోసం నిర్మించబడినవట. మౌంట్ హ్యామిల్టన్ దగ్గరికి వెళ్లాలంటే ముందు ఒక పర్వత శ్రేణిని దాటాల్సి ఉంటుంది. మధ్య కొంత భాగం మనకి నగరం కనిపించదు, కానీ ప్రతి చోటు నుంచి పైన ఉన్న అబ్జర్వేటరీ కనిపిస్తూనే ఉంటుంది. ఇదిగో వచ్చేసాం అదిగో వచ్చేసాం అనుకుంటాం, కానీ మళ్ళీ మలుపుల రహదారే కనిపిస్తుంది ఎదుట. ఆ చిన్న రహదారిలో అలా ప్రయాణిస్తూ దిగువ కనిపించే అందమైన దృశ్యాల్ని చూస్తూ వెళ్ళడానికైనా అక్కడికి వెళ్ళొచ్చననిపిస్తుంది. పైన అబ్జర్వేటరీగా పిలువబడేది నిజానికి ప్రపంచంలో 2వ అతిపెద్ద టెలిస్కోపు ఉన్న ప్రదేశం. ఇదిగాక ఇక్కడ ఉన్న 120 సి డొనాల్డ్ షేన్ రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ పూర్తిగా లేజర్ టెక్నాలజీని ఉపయోగించుకుని పనిచేస్తుంది. దీని ద్వారా పొందగలిగిన ఛాయాచిత్రాలు స్పేస్ టెలిస్కోప్తో తీసిన వాటితో సమానమైన పరిపూర్ణతని కలిగి ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఇక ఆటోమేటెడ్ ప్లానెట్ ఫైండర్ టెలిస్కోపు అప్పటికి ఇంకా నిర్మాణంలో ఉంది. అది తనకు తానుగా విశ్వాంతరాళంలో దాగి ఉన్న గ్రహాల జాడల్ని వెలికితీస్తుంది. మరో 2-3 చిన్న టెలిస్కోపులు కూడా ఉన్నాయి ఇక్కడ. జేమ్స్ లీక్. ఇక ఈ లీక్ అబ్జర్వేటరీని స్థాపించిన ఆసామీ కథలోకి వస్తే, మొదట పియానోలు తయారు చేసి అమ్మే వడ్రంగ్ వ్యాపారిగా ప్రారంభమైన జేమ్స్ లీక్ జీవితం ముందు ఎన్నో దేశాలు మారిన గోల్డ్ రష్ సమయంలో కాలిఫోర్నియాకి తన 50వ ఏట అడుగుపెట్టడంతో మలుపు తిరిగిందట. అప్పటికే పుష్కలంగా డబ్బుతో అడుగుపెట్టిన జేమ్స్ మొదట ఇక్కడ చాక్లెట్ కంపెనీని ప్రారంభించాడు. తోటలు కొని ఇస్టేట్లు నడిపిన, అతిపెద్ద ఫ్లోర్ మిల్లు నడిపిన, మైనింగ్ మొదలైనవి చేసిన, చివరికి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించి కనబడ్డ ప్రదేశాలన్నీ కొనడం ప్రారంభించాడట. లేక్ తాహో, లాస్ ఏంజెల్స్, శాన్హోజే, ఇలా ఇప్పటి నగరాల చుట్టుపక్కల 100 పంట భూములే కాకుండా క్యాటలీనా ద్వీపం మొత్తాన్ని కొన్నాడంటే అతని ఆస్తిని ఊహించుకోవచ్చు. చివరి దశలో శాన్ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్లో అతిపెద్ద విగ్రహం పెడదామనుకున్నాడట. ఈజిప్టులోని పిరమిడ్లను పోలిన కట్టడాల ఆలోచన కూడా వచ్చిందట. అయితే అప్పటి కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుని చొరవ వల్ల తన పేరుతో భూమి మీద అతిపెద్ద టెలిస్కోప్తో అబ్జర్వేటరీని నిర్మించ తలపెట్టాడట. అందుకోసం తన ఆస్తిలో అత్యధిక భాగాన్ని ధారపోశాడట. అలా ఇక్కడ లీక్ అబ్జర్వేటరీ అంకురార్పణ జరిగింది. కానీ అబ్జర్వేటరీ పని మొదలుపెట్టేసరికి ఆయన మరణించాడు. 1885 నిర్మాణం పూర్తయ్యాక అబ్జర్వేటరీ కింది భాగంలో ఆయనకి సమాధిని నిర్మించారు. 1888 నాటికి భూమిపై అతిపెద్ద టెలిస్కోపు ఇక్కడ అవతరించింది. విద్యుత్తు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ లాంటివి లేని రోజుల్లో తయారు చేసిన పూర్తిగా యంత్రశక్తిని వినియోగించుకుని పనిచేయగలిగిన టెలిస్కోప్ని, అతిపెద్ద డోమ్ని మనం ఇక్కడ చూడొచ్చు. 1980 ప్రాంతంలో శానోజే నగరపాలక సంస్థ వీధి దీపాలుగా తక్కువ పీడనంతో లేత కాంతిని వెదజల్లే సోడియం దీపాల్ని ప్రవేశపెట్టిందట. ఇందువల్ల రాత్రిపూట మౌంట్ హ్యామిల్టన్పై జరిగే పరిశోధనలకి కాంతి విక్షేపణం కలగకుండా ఉంటుంది. అందుకు గౌరవార్థంగా ఆస్టరాయిడ్ 6216కి శాన్హోజే అని నామకరణం చేశారట. ఫ్లీ మార్కెట్. శాన్హోజేలో మన ఊళ్ళలో సగటు తీర్థాల వంటి, రద్దీ బజార్ల వంటి, పాత బస్తీ ఎగ్జిబిషన్ వంటి ఒక ప్రత్యేక స్థలం ఈ ఫ్లీ మార్కెట్. అమెరికాలో ఇటువంటిదొకటి కనబడడం బహుశా భలే అరుదు. అక్కడ మనకు అమెరికా కనిపించదు, లాటిన్ అమెరికా కనిపిస్తుంది. చవకరకపు వస్తువులు, తినుబండారపు దుకాణాలు, పెద్దగా వినిపించే స్పానిష్ పాటలు ఇక్కడ సర్వసాధారణం. చిన్న పిన్నీసుల దగ్గర నుంచి కార్పెట్ల వరకు ఇక్కడ అమ్ముతారు. ఈ చుట్టుపక్కల సామాన్యుల జీవితాన్ని అతి దగ్గర నుంచి చూడ్డానికైనా ఇక్కడికి వెళ్ళి తీరాలి. నా వరకు నాకు ఈ ఫ్లీ మార్కెట్ అంటే చాలా ఇష్టం. నిజమైన మనుషుల మధ్య ఉన్నట్లు భావన కలుగుతుంది. ఇక్కడ తిరిగే మనుషులకి మన దేశంలోని సామాన్య జీవితాలతో పోలికలుంటాయి. వీళ్లకు డబ్బును దాచుకోవడం తెలియదు. సంపాదించిన దాన్ని విలాసంగా ఎప్పటికప్పుడు ఖర్చు చేయడం మాత్రమే తెలుసు అని అనిపిస్తుంది వీళ్ల వేషధారణ, జల్సాగా కొనుక్కుని తిరగడం చూస్తే. అందుకే కల్మషం కూడా ఉండదేమో అని అనిపించక మానదు. శాన్హోజేలో ఇంకా తిరిగి చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ చూడ్డానికి 3-4 రోజులు కూడా సరిపోవు అన్నట్టు నేను కూడా శాన్హోజే నగరంలోనే మాస్టర్స్ చేసి అమెరికాలో చదవాలి అన్న నా కలని నెరవేర్చుకున్నాను. మా ఇంటి నుంచి 10 మైళ్ళ దూరంలో ఈ నగరం ఉంది కాబట్టి మా ఊరు ఈ నగరానికి అర్బన్ ఏరియా వంటిదని చెప్పొచ్చు. కాబట్టి మా స్వంత నగర సందర్శనకి స్వాగతం అని చెప్పాలని మనస్సు ఉవ్విళ్ళూరుతూ ఉంది.